ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని మనందరికీ అందించిన బ్రదర్ గణేష్ కుమార్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి ప్రశాంతి స్ట్రీమ్కి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకొని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో దివ్య భాను తేజుడై అన్న అంశంపై శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తత్ర తారుచస్తదృచ మండలగుంస రుచాం లోకోతయ ఏష ఏతస్మిన్ మండలి చిద్దీప్యతే తాని సామాని ససామ్నా లోకోతయ ఏష ఏతస్మిన్ మండలేర్చిషి పురుష తాని యజోగుంషి సయజుషా మండలగుంస యజుషాం లోకస్యైష త్రయ్యేవ విద్యాతపతియ ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషః. ఆదిత్యో వై తేజ ఓజో బలం యశశ్చక్షుశ్రోత్రమాత్మా మనో మన్యుర్మనుర్మృత్యుః సత్యో మిత్రో వాయురాకాశః ప్రాణో లోకపాలః కక్ష किं कं सत्सत्यमन्नमृतो जीवो विश्वकथमस्वयं ब्रह्म तदमृत एष पुरुष एष भूतानामधिपति ब्रह्मणः सायुज्यगुंस लोकतामाप्नोत्येतासामेव देवता नागुंसायुज्यगुंसाष्टिता समानलोकतामाप्नोति य एवं वेदेत्युपनिषत्।
ओम श्री साईराम। दिव्यभानुतेजाय दिवि सूर्यसहस्रस्य सर्वचैतन्यरूपाय साई सूर्याय ते नमः। सर्वदेवतातीतस्वरूपులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు అనేకానేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. సామాన్యంగా స్వామి అనేకమైన దివ్యోపన్యాసాల్లో ప్రకృతి నుండి మనం ఏ రకంగా పాఠాలు నేర్చుకోవాలి, ప్రకృతి అందిస్తున్న ఆ విభూదుల్ని సంపదల్ని సకల ఐశ్వర్యాలని మన దైనందిన జీవితంలో ముఖ్యంగా మన వ్యక్తిత్వ వికాస రూపుదిద్దుకోవడంలో ఆ మలుచుకోవడంలో దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలు చాలా విరివిగా చాలా రకాలుగా అనేక విధానాల్లో మనకి తెలియజేశారు. బాల్వికాస్ పిల్లలకు కూడా ప్రకృతి నుండి పాఠాలు అనే ఒక చిన్న పాట ద్వారా వాళ్ళకి మనకి మన దైనందిన జీవితంలో కనిపిస్తున్న చుట్టూ ఉన్న ప్రపంచం నుండి ఎలా విషయాలు గ్రహించాలి, వాటిని ఎలా మనుగడలో ఒక భాగం చేసుకోవాలి తెలియజేస్తూ ఉంటాం. అందులో చెట్లు, పుట్టలు, నీరు, సూర్యుడు, వృక్షాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అయితే స్వామి ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే, ఏదైనా ఒక విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు దాన్ని ఒక నెగటివ్ ఆస్పెక్ట్తో కాకుండా దాని నుండి మనం పాజిటివ్గా ఏం నేర్చుకోవచ్చు, అంటే సానుకూల దృక్పథాన్ని ఎలా అలవరుచుకోవచ్చు, దాని నుండి మంచి ఎలా గ్రహించాలి, సీ గుడ్, బీ గుడ్, డూ గుడ్ అంటారు కదా స్వామి, అలా ఆ పంథాలో చాలా వరకు స్వామివారి దివ్యోపన్యాసాలు సాగుతూ ఉంటాయి. అయితే ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు? ఓ పక్క అసలే ఎండలు మండిపోతున్నాయి, ఇంట్లో కూర్చున్నా కూడా ఇలాగ మూకుళ్ళో ముక్కలు వేసి వేగిపోతున్నట్టుగా అందరం వేగిపోతున్నాము, ఏదో రేడియో సాయి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం విందాము అనుకుంటే ఈ ఉపోద్ఘాతం ఏమిటి అని మీరందరూ ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. అయితే ఇదెందుకు చెప్తున్నామంటే, మీరనుకుంటున్నట్టే బయట సూర్యభగవానుడు భగభగ భగ మండిపోతున్నాడు కాబట్టి ఆ సూర్యుణ్ణి నిందిస్తూ ఎండలేమిటి ఇంత తీవ్రంగా ఉన్నాయి అని వ్యాకుల పడుతూ మన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి మెదడుని ముద్దుబారించేసి మన శరీరాన్ని బద్ధకంగా తయారు చేసి కూర్చోకుండా ఆ సూర్యుడి నుండే మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు అనే కార్యక్రమంలో ఈరోజు మనం కొన్ని విశేషమైన విషయాలు, స్వామి అందించిన సూచనలు, వారి ఉపన్యాస గుళికల అనుసంధానంతో దాన్ని ఆధారం చేసుకొని కొన్ని విందాం. వినడానికి ముందు మనకి ప్రాచీన కాలం నుండి సనాతన ధర్మంలో చెప్పబడ్డ సూర్య ఆరాధనకి, సూర్యతత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే మరికొంత ఆసక్తిదాయకంగా ఉంటుంది అనే ఒక కారణంగా కొన్ని చక్కటి విషయాలు పొందుపరుచుకుందాం. మనకి సూర్యారాధన అనేది ఇప్పటిది కాదండి, అది మీ అందరికీ తెలిసిందే కదా. సనాతనంగా ఉన్న వైదిక వాంగ్మయంలో, అంటే సాక్షాత్తు ఆ పరమపురుషుని నుండి ఆ సత్యసాయి భగవానుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వెలువడ్డ వేద భాగంలో సూర్య ప్రస్తావన ఆశాంతము ఉంది. అసలు ఆ మాటకొస్తే కేవలం సూర్యుణ్ణి మాత్రమే ఆరాధించేవాళ్ళంటే సౌరమతం ఉంటుంది కదా, ఆ సౌరమతానికి చెందిన వాళ్ళైతే వేదం అంతా వర్ణించింది కేవలం సూర్యుణ్ణి అనే ప్రతిపాదన కూడా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా వేదాన్ని గనక వాంగ్మయాన్ని పరిశీలిస్తే సూర్య సూక్తాలు, సూర్యోపనిషత్తు ఇలాంటి వాటితో అనుసంధానం చేసుకున్నప్పుడు సూర్య ఆరాధన ఎంత ప్రశస్తమైనది, ఎంత ప్రాచీనమైనది, ఎంత సనాతనమైనది అన్న విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. సూర్యుడే బ్రహ్మ, సూర్యుడే విష్ణువు, సూర్యుడే రుద్రుడు, సూర్యుడే ఆ సదాశివుడు, సృష్టి స్థితి లయములు తిరోధాన అనుగ్రహాలు ఈ పంచకృత్యాలు సూర్యుడే చేస్తాడు అనే ఒక దృక్పథంతో కూడా వేదానికి భాష్యం రచించిన వారు చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సూర్యుడు అనగానే సామాన్యులకు ఒక మండుతున్న అగ్నిగోళము అని బుర్రలో నాటుకుపోతుంది. వైజ్ఞానికులకు సూర్యుడు అంటే బాగా తేజోమయంగా ఉన్న ఒకనొక నక్షత్రము, అంటే ఈ భూమండలానికి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రము అనే భావన వైజ్ఞానికులది. ఇక ఉపాసకులు ఈ వేదాన్ని ఆ వాంగ్మయాన్ని వాటిని గ్రహించి పురాణ వాంగ్మయాన్ని కూడా పరిశీలించి సూర్య ఉపాసన ఎంత ఉత్కృష్టమైనది, సూర్యుడు ఆరోగ్యకారకుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు కాబట్టి సూర్యభగవాను ఆరాధిస్తే ఆరోగ్యం చేకూరుతుంది, సమస్త రుగ్మతలు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది వ్యాధులు మానసిక వ్యాధులు అన్నీ కూడా నిర్మూలింపబడతాయి, స్వస్థులవుతారు అని సూర్యుణ్ణి ఆయా పద్ధతుల్లో అంగన్యాస కరన్యాసాలతో తదనుగుణమైన స్తోత్రాలతో సూర్యభగవాను అర్చించి అర్ఘ్యపాద్యాలిచ్చి ఆ ప్రక్రియలతో ఉపాసన చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, ఫలితాల్ని త్వరితంగా సత్వరమి సద్య ప్రసారంగా పొందుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సూర్యుని నుంచి మనం నేర్చుకునేది ఇంతేనా? ప్రత్యక్షంగా కనిపిస్తున్న పరమాత్మ వైదికమైన పరంధాముడు అయితే లోకానికి కేవలం ఒక అగ్నిగోళంగాను, మండుతున్న ఒక నిప్పుల కణంగాను, ఒక నక్షత్రంగాను, ఒక ఉపాస్య దేవతగా మాత్రమే అతని యొక్క తత్వం ఆవిష్కృతం అవుతోందా అంటే అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తిత్వ వికాస ధోరణిలో కూడా ఆ దృక్పథంతో కూడా మనం సూర్యభగవాను గనక విశ్లేషించుకుంటే పరిశీలించుకుంటే స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో ఎన్నో చక్కటి పద్యాల ద్వారా సూర్యుడు ఏ విధంగా తన గతి తప్పకుండా అలా అక్కడే ఉంటూ క్రమం తప్పకుండా ఉదయిస్తూ అస్తమిస్తూ అందరికీ వెలుగుని వేడిమిని వర్షాలని ఆహ్లాదాన్ని ఆనందాన్ని వెచ్చదనాన్ని వీటన్నిటినీ అందిస్తున్నాడు, ప్రకృతి వనరుల్ని కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, తన కిరణాల ద్వారా సుధాంశువైన ఆ చంద్రుణ్ణి వెలిగిస్తున్నాడు, అలా సూర్యుడిలో క్రమశిక్షణకి సంకల్ప బలానికి ఒక రకమైన విచక్షణ బలానికి ఎంతో ఉదాహరణగా సూర్యుడు నిలుస్తాడు అని స్వామి చెప్పి ఉన్నారు. ఆ విషయాలు తెలుసుకునే ముందు ఇంకొంచెం సూర్యుణ్ణి పౌరాణికంగా మనం ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకుందాం. నిజానికి మనం ఇందాక అనుకున్నట్టు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనుకున్నాం కదండి, ఇది ఎక్కడి నుండి వస్తోంది అంటే రామాయణంలో ఆదిత్య హృదయాన్ని పరిశీలించిన అంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అన్న వాక్యారంభంతో ఆదిత్య హృదయం అనేది మనకి వెలువడుతుంది. అంటే యుద్ధం చేసి రాముడు అలసిపోయాడట, అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో అగస్త్య భగవానుడు ఇతర దేవతాగణంతో ఆ యుద్ధ రంగానికి విచ్చేసి ఎక్కడా కర్తవ్యోన్ముక్త నుండి విముఖుడవ్వకుండా రాముణ్ణి మరింతగా ప్రోత్సహిస్తూ ఆ ఉపాయాన్ని ఉద్బోధిస్తూ ఆదిత్యుణ్ణి ఎలా ఆరాధించాలో రాముడికి బోధిస్తూ మరింతగా కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు అగస్త్యుడు. అలా చెప్తూ ఆదిత్య హృదయం తాలూకా ఫలాన్ని ఆరంభంలోనే చెప్పడం, తర్వాత ఆదిత్య హృదయం స్తోత్రపాఠం అయ్యాక చెప్పడం కూడా జరిగింది. ఇంతకీ ఆ ఫలం ఏమిటి అంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం అంటూ సాగుతుంది. అంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా సర్వశత్రు వినాశనం, అంటే శత్రువులు అంటే కేవలం బాహ్యంగా కనిపించి దైహికంగా ఉండే శత్రువులే కాదు, మనకి మనకుగా అంటే ఎవరికి వాళ్ళుగా ఉండే అరిషడ్ వర్గాలు అని ఆరు శత్రువుల్ని కూడా నశింపజేయగల శక్తి సామర్థ్యము ఇందులో పొందుపరచబడ్డాయి ఆదిత్య హృదయంలో అని చెప్తూ, అంతేకాకుండా ఎక్కడైనా మనం కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అననుకూల పరిస్థితుల వల్ల గనక అడవిలోనో లేకపోతే తెలియని ప్రదేశంలోనూ గాఢాంధకారంలోనూ సమస్యల వలయంలోనూ చిక్కుకుపోయినప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తే సత్వరమే మనకు పరిష్కారం లభిస్తుంది, ఒక రకమైన మనోధైర్యం మనకి పొందుతాము, మనకి లభ్యమవుతుంది అని కూడా ఆదిత్య హృదయంలో ఉంది. ఇది ఒక రకమైన ఆదిత్య హృదయం అందరికీ తెలిసిందైతే మరొక ఆదిత్య హృదయం కూడా భవిష్యోత్తర పురాణంలో ఉందండి. అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ భారత సంగ్రామ అనంతరం బోధిస్తాడు, 7 అధ్యాయాల్లో ఉంటుంది. దాన్ని కూడా ఆదిత్య హృదయము అనే అంటారు. ఆ ఆదిత్య హృదయంలో మొత్తం సూర్యుణ్ణి ఎలా ఉపాసించాలి, ఉపాస ప్రక్రియలు, ఆరాధించడం వల్ల ఫలితం ఏమిటి, ఇవన్నీ చాలా విస్తారంగా చెప్పబడ్డాయి. ఇది ఇలా ఉండగా మనకి భాగవతంలో మరొక కథ తెలుస్తుంది. అదేమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మకి జాంబవతికి కలిగిన సంతానం సాంబుడు. ఈ సాంబుడు ఒకనొక సందర్భంలో నారద మహర్షి యొక్క శాపానికి గురైపోతాడు. నారద మహర్షి శాప కారణంగా అతడు కుష్ఠువ్యాధిని అనుభవించాల్సి వస్తుంది. ఆ కుష్ఠువ్యాధిని అనుభవిస్తున్నప్పుడు నా కొడుకే కదా అని కృష్ణుడు ఎలాంటి పక్షపాత బుద్ధి చూపించలేదు. అదేవిధంగా వాడి కర్మవాడు అనుభవిస్తున్నాడు అన్న ఉపేక్ష భావం కూడా లేకుండా మధ్య మార్గంగా ఒక చక్కటి ఉపాయం చెప్తాడు. అదేమిటంటే, సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల నువ్వు నీకొచ్చిన ఈ చర్మ వ్యాధి, ఈ కుష్ఠువ్యాధిని నువ్వు నివారించుకోగలవు అని చెప్పడం. అదే ప్రకారం సాంబుడు సాంబ పంచాశిక అని 50 శ్లోకాలతో సూర్యుణ్ణి ఉపాసించడం, ఉపాసించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, తర్వాత అతడు చంద్రుడికి ఎలా కాంతినిస్తున్నాడు ఇత్యాది వైజ్ఞానిక విషయాలు, ఆధ్యాత్మికపరమైన విషయాలు, లౌకిక విషయాలు అన్నిటినీ పోగు చేసి 50 శ్లోకాల్లో రచించాడు. రచించి ఉపాసించడం ద్వారా సూర్యుడి యొక్క ప్రీతి మన్నన పొంది సాక్షాత్తు సూర్యభగవానుని చేత అనుగ్రహింపబడ్డాడు. ఎలా అంటే, ఇతడు ఈ సాంబ పంచాశిక రచన అయిపోయాక సూర్యుడి నుండి 12 శ్లోకాలతో భూర్జ పత్రాలు అతని ముందు పడ్డాయట. భూర్జ పత్రము అంటే పూర్వకాలంలో ఈ రాత ప్రక్రియల కోసం, అంటే ఇప్పుడు తాళపత్రాలు అంటున్నాం కదా, అలాగా రాయడానికి ఒకనొక వృక్షం యొక్క బెరడును ఉపయోగించేవారు, వాటిని భూర్జ పత్రాలు అంటారు. ఆ భూర్జ పత్రాలు 12 శ్లోకాలతో, అంటే ద్వాదశ ఆదిత్య శ్లోకాలు, వాటితో అతని ముందు పడ్డాయి. ఏమిటా ఇవి అని చూస్తే, సాక్షాత్తు సూర్యభగవానుడు ఈ సాంబుణ్ణి అనుగ్రహిస్తూ, అంటే అందులో కూడా ఉంటుంది, నేను నిన్ను అనుగ్రహించడానికి ప్రేమపూర్వకంగా వీటిని నువ్వు గ్రహించవలసిందిగా నీకు అందజేస్తున్నాను అని సూర్యుడు చెప్తూ, అందులో తనని ఏ రకంగా ఆరాధిస్తే ఏ రోగ నివారణ జరుగుతుంది అనేది కూడా అందించాడండి సూర్యభగవానుడు. అలా మనకి చక్కని సూర్య సంబంధమైన వాంగ్మయం ఎంతో మన సనాతన ధర్మంలో ఉంది. అలాంటి సూర్యుడు కేవలం ఒక శారీరక ఆరోగ్యకారకుడే కాదు, మానసిక వ్యక్తిత్వానికి కూడా, అంటే మన స్వభావాన్ని మార్చుకోవాలి అనుకున్నా, సంస్కరించుకోవాలి అనుకున్నా, అతన్ని చూసి మనం ప్రేరణ పొంది స్ఫూర్తి పొంది ఎన్నో విషయాలు నేర్చుకొని ఆచరణలో పెట్టగలిగే వేసుమండి, ఆచరణ యోగ్యంగా మలుచుకుంటే మనం కూడా సూర్యుడు ఎలా అయితే యుగ యుగాంతాలుగా వెలిగిపోతూ దశ దిశలా తన వెలుగుని వేడిమిని వ్యాపింపజేస్తున్నాడో, మనం కూడా నలుగురికి అలాగే ఒక సేవకుడిలా, స్వామి చెప్తూ ఉంటారు సూర్యుడు ఒక సేవకుడు లాంటి వాడు, మనం తలుపు తీస్తేనే అతడు తన దివ్యమైన తేజస్సుతో, ప్రచండ తేజస్సుతో లోపలికి ప్రవేశిస్తూ ఉంటాడు అని. అలా మనం కూడా నిత్య సేవా దృక్పథంతో లోకమంతటినీ వెలిగించవచ్చండి. ఎలా, అతడు తన కిరణరాశితో వెలిగిస్తూ ఉంటే మనం మన ప్రేమ కిరణాలతో ఈ ప్రపంచాన్ని వెలిగించవచ్చు. ఇప్పుడు స్వామి సూర్యుని గురించి ఏం చెప్తున్నారో విందాం.
ఈ విధముగానే సూర్యునకు పంచభూతములు కూడాను పంచపాదములుగా ఉంటున్నవి, 12 నెలలు కూడాను 12 పక్షములుగా ఉంటున్నవి, అనగా 12 ఋతువులుగా ఉంటున్నవి. ఒక్కొక్క నెల ఒక్కొక్క దీనిలో ప్రవేశిస్తుంటాడు సూర్యుడు. ఈ విధముగా 12 కూడాను 12 ఇండ్లలో ప్రయాణం సలుపుటం చేత అతని లోపల ఒక విధమైనటువంటి కాంతి రూపొందుతుంది. ఇవియే 7 రంగులుగా రూపొందేటువంటి యొక్క మార్పు.
విన్నారు కదా, మరి సూర్యుల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం అనుకున్నాం కదా. స్వామి ఎప్పుడూ కూడా మనం చక్కని పౌరులుగా, సామాజికంగా, కౌటుంబికంగా, వ్యక్తిగతంగా పురోగతి చెందాలి అంటే మనల్ని మనం మలుచుకోవాలి అంటారు. అందుకోసం ఎన్నో సాధనాలు స్వామి అందించారు. అది అటు ఆధ్యాత్మిక పరంగాను, ఇటు ప్రాపంచికంగా కూడా ఎదగడానికి ఉపకరిస్తాయి. అందులో 5 Ds అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఇది మనం బాల వికాస తరగతుల నుండే పిల్లల్లో, చాలా చిన్న వయసు నుండే వాళ్లలో ఈ విత్తనాలు నాటి అవి మహావృక్షాలుగా ఎదిగేలాగా, నలుగురికి వాళ్ళ వ్యక్తిత్వంతో నీడనిచ్చేలాగా స్వామి చక్కగా రూపొందించారు. ఈ 5 Ds లో ఒకనొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే డిటర్మినేషన్. ఏ పని చెయ్యాలన్నా కూడా ఒక సంకల్పశక్తి, పట్టుదల, దీక్ష, అకుంఠితమైన దక్షత ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇవన్నీ అవసరం అయినప్పుడు మిగిలిన పనిముట్లు అవసరం లేదా అంటే మిగిలిన వనరులు, పనిముట్లు ఇవన్నీ కూడా తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తాయి. అవి అనవసరమో అని కాదు, కానీ అత్యవసరం మాత్రం కాదు. ముఖ్యంగా మనకు ఉండవలసింది ఈ పట్టుదల. అంతెందుకండి, మనకి దీనికి రోల్ మోడల్ ఎవరు అంటే మనం ప్రపంచం అంతా గాలించిన అవసరం లేదు. మన భగవానే మనకి ఒక చక్కని ఉదాహరణ. స్వామి ఎన్నో అఖండమైన, అమూల్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టారు. అటు అనంతపురం జిల్లాలకి, చెన్నై నగరవాసులకి నీటిని అందించడం, తర్వాత అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించడం, ఇలాంటివి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టినప్పుడు స్వామి ఎటువంటి ధన సహాయము ఎవరి నుండి ఆశించకుండా కేవలం తన సంకల్పశక్తితో వీటన్నిటినీ కూడా నెరవేర్చి నిరూపించారు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, పూర్వకాలంలో ఇచ్చిన, అంటే ఆరంభంలో ఇచ్చిన ఉపన్యాసాల్లో 68, 65 నాటి ఉపన్యాసాల్లో, మీరు ఏదైనా సేవా కార్యక్రమం చేపట్టాలి అనుకున్నప్పుడు ఇతరుల నుండి నిధులు సేకరించవద్దు, అది సాయి సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం. మీ సంకల్పశక్తి, వినయం, ప్రేమ, మీకున్న పట్టుదల, ఇవే మీకు దైవం ఇచ్చిన నిధులు. వాటితోనే, వాటి సహాయంతోనే మీరు ఏ కార్యక్రమాన్నైనా జయప్రదంగా మీరు విజయవంతం చేసుకోగలుగుతారు అని స్వామి చక్కగా ఉద్బోధించారు. కనుక తాను చెప్పినదే తాను ఆచరిస్తూ, తాను ఆచరించిందే ఇతరులకు ప్రచారం చేస్తూ స్వామి పట్టుదలకు సంబంధించి, సంకల్ప బలానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు నిరూపించారు. అయితే దీనికి సూర్యుడు ఏ విధంగా ఉదాహరణ అంటే, మనం సూర్యుని గనక గమనిస్తే చూడండి ఎలా వస్తాడతను అంటే, మన పురాణ వాంగ్మయం ప్రకారం ఒకే ఒక్క చక్రం పోని, ఆ చక్రం ఏమైనా స్థిరంగా ఉంటుందా అంటే ఆ చక్రానికి ఉండే రథానికి 7 గుర్రాలు, ఆ 7 గుర్రాలకి పోని ఉన్న కళ్ళాలను గట్టిగా పట్టుకొని దాన్ని నియంత్రించవచ్చు అంటే, ఆ కళ్ళాలకు బిగించినవి తాళ్ళు కాదు, పాములు. అవి ఏ క్షణంలోనైనా ముడుచుకుపోవచ్చు, విస్తరించవచ్చు, ఏమైనా జరగచ్చు. అలాంటి సూర్యుడు పోని ఆ కళ్ళపు తాడుతో, ఒకే ఒక్క చక్రంతో ఎక్కడికి అంటే ఏ మార్గంలో వెళ్ళాలి అంటే ఏ త్రోవ ఇతమిద్ధంగా ఈ త్రోవలో వెళ్ళాలి అని నిర్దేశింపబడలేదు. ఎందుకంటే ఆకాశం అనంతమైనది, విశ్వం అనంతమైనది, ఆ విశ్వమంతా అతడు ప్రయాణించాలి కదా, ఎప్పుడైనా ఎక్కడైనా దారి తప్పిపోవచ్చు. పోని సారథేమైనా గట్టివాడా అంటే, అతడికి ఏమైనా చాలా శరీర దారుఢ్యం కలవాడా, అతడు అనూరుడు అంటే శరీరం కింద భాగం నుండి ఆకృతి దాల్చనివాడు. ఊరువులు అంటే శరీరం కిందన ఉండే తొడలు భాగం, ఆ భాగం పూర్తిగా అతనికి నిర్మాణం కాలేదు, అతడు అతడికి సారథి. కాబట్టి ఇలాంటి ఇన్ని ప్రతికూల వ్యవస్థ మధ్య, ఇన్ని ప్రతికూలమైన అంశాలతో సూర్యుడు ఏ రోజు కూడా క్రమం తప్పకుండా ఆకాశంలో ఉదయిస్తూనే ఉన్నాడు, అస్తమిస్తూనే ఉన్నాడు. మబ్బులు అడ్డు వచ్చినా కూడా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా తానైతే వెళ్ళిపోడు. క్షణకాలం పాటు మబ్బులు ఎదురు రావచ్చు, మళ్ళీ అవి తొలగిపోవచ్చు, పాసింగ్ క్లౌడ్స్. అంతేగాని తాను తన బాధ్యతని నిర్వర్తించకుండా ఏనాడు ఒరిగిపోలేదు, పక్కకు తప్పుకోలేదు. కాబట్టి పనిముట్లు ఉన్నా కార్యసాధనకి ముఖ్యమైన మనోధైర్యం, పట్టుదల అనేవి లేకపోతే పని జరగనే జరగదు అని దీనికి అర్థం. దీన్ని ఒక చక్కని శ్లోక రూపంలో, ఇంతకీ శ్లోకం ఎలా ఉత్పన్నమైందంటే, ఒకనొక సమయంలో భోజరాజు తన ఆస్థానంలో ఉన్న కవులందరినీ సభ తీర్చి, మీకు ఒక సమస్యనిస్తున్నాను, ఆ సమస్యను పూరించండి అంటూ చిట్ట చివరి పాదం సమస్యగా ఇచ్చాడతను. అదేమిటంటే, క్రియాసిద్ధిసత్వే భవతి మహతాం నోపకరణి, అంటే కార్యాన్ని సాధించడానికి కావలసింది పనిముట్లు కాదు, మనోధైర్యము, పట్టుదల అని ఆ సమస్య. దానికి ఒక చక్కని కవి ఇలా సమస్యాపూరణం చేశాడు. రథస్యైకం చక్రం భుజగయమితా సప్త తురగా నిరాలంబో మార్గ చరణ వికల సారథిరపి రవిర్యాత్యేవాస్తం ప్రతిదినమపారస్య సభస క్రియాసిద్ధిసత్వే భవతి మహతాం నోపకరణి. అంటే చక్రం ఒకటే ఉన్నప్పటికీ పాములు కళ్ళాలుగా గల, అంటే ఎటు అటు తిరిగే చాలా స్థిమితం లేని ఆ సర్పాలు కళ్ళాలుగా కలిగి ఏడు తురగాలతో, ఏడు గుర్రాలతో ఏమాత్రము సామర్థ్యం లేని ఒక సారథి. ఏమాత్రము సామర్థ్యము అంటే లౌకికంగా అతడికి శరీరం కింద భాగం నిర్మాణం కాలేదు కాబట్టి, అలాంటి సారథితో సూర్యుడు నిర్విరామంగా అవిశ్రాంతంగా తన బాధ్యత ఎలా అయితే నిర్వర్తిస్తున్నాడు, పట్టుదలతో సంకల్పబలంతో నిర్వర్తిస్తున్నాడు కాబట్టి పనిముట్లు కన్నా సంకల్పబలం అనేది ప్రధానమైనది అంటూ ఈ శ్లోకాన్ని పూరించారు. ఇప్పుడు స్వామి సంకల్పశక్తి గురించి ఏం చెప్తున్నారో మనం విందాం.
ప్రతి దానికి ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి. దేనికి? మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి. పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు. పరులకు కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు. పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు. హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు. పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి. పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి. ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది. అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి. ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి, ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. కానీ ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు. పెద్దలు కానీ చిన్నలు కానీ తొందరపాటు ఉండకూడదు. శాంతంగా మనం ఒక కార్యంలో ప్రవేశించాలి. ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటినీ విచారించాలి. మొట్టమొదటి విచారించే, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, మొట్టమొదటి దీన్ని విచారించాలి. రైట్ అనేటువంటిది నీ కాన్షియన్స్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు, నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్. అదే చిత్, ఆ చిత్ అనేటువంటిది ఏమిటి? అదే అవేర్నెస్, అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్. పదములు వేరువేరే కాని ఆ యొక్క వస్తువు ఒక్కటే.
సూర్యునికి ఎలాంటి సంకల్పశక్తి ఉందో మనం కూడా దాన్ని ఒక ప్రేరణగా తీసుకొని అదే సంకల్పంతో ఏ కార్యాన్నైనా, ఇక్కడ ఏ కార్యము అంటే వేరేగా చెప్పక్కర్లేదు, మనందరం సాయి పదంలో ఉన్నాం కాబట్టి ఏ సత్కార్యమైనా లేదా ఏ పరోపకార్య ప్రేరణాత్మకమైన కార్యక్రమమైనా కూడా మనం చేపట్టినప్పుడు ఏమో ఆటంకాలు వస్తాయేమో, అనుకున్న పని నెరవేరదేమో, నిధులు సమయానికి సమకూరుతాయో లేదో, ఇవన్నీ ఈ జాడ్యాలు, సందేహాలు, అనుమానాలు, ఇలాంటి శంకలు ఇవేమి పెట్టుకోకుండా మున్ముందుకు వెళ్ళిపోతూ ఉంటే భగవత్ సాయం కూడా, భగవత్ సహాయం కూడా మనకి ఆ కాలానుగుణంగా లభించి ఆ త్రోవలో ముందుకు వెళ్ళిపోతాము. అయితే కేవలం పురాణంలో మాత్రమే కాదండి, మనం భగవద్గీతని పరిశీలించినా కూడా కృష్ణ పరమాత్మ అనేక అధ్యాయాల్లో ఈ సూర్య ప్రస్తావన తెస్తూనే ఉంటాడు. ఉదాహరణకి ఏదైనా ఒక ఆధ్యాత్మికమైన విషయం గనక విడమరిచి చెప్పాలి అంటే మనకి భారతంలో ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలికని దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబములన్ హృత్ సరోరహములన్ నానా విధానూన రూపకుడే యొప్పుచునుండు నట్టి హరి నీ ప్రార్థింతు శుద్ధుండనై అని చెప్పినట్లుగా, ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన విషయం, విశ్వాత్మ సంబంధమైన విషయం చెప్పాలి అంటే సూర్యుడినే ఉదాహరణగా తీసుకోవడం మనకు తెలిసిందే. భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ అంటాడు, యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అంటే ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ఎలా ప్రకాశం చేస్తున్నాడో అదేవిధంగా ఒకే ఆత్మ సర్వ ప్రాణులయందు స్థితమై, అంటే అన్నిటిలోనూ ఉండి వాటన్నిటినీ ప్రకాశింపజేస్తోంది. అందుకే ఆరంభ శ్లోకంలో మనం స్వామిని ప్రార్థిస్తూ సర్వ చైతన్య రూప అని సంబోధించాం. సర్వులలోనూ ఉన్న ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే సూర్యభగవానుడు. మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, సాంబ పంచాశిక అని, అందులో కూడా అతడు ప్రస్తావించినది ఏమిటి అంటే బాహ్యంగా కనిపిస్తున్న ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు ఆకాశంలో ఎలా అయితే ప్రకాశిస్తున్నాడో అదే చైతన్యం సర్వులలోనూ కూడా. అందుకే నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని హృదయస్థానంలో ఒక నివ్వరి గింజ అంత పరిణామంలో, ధాన్యపు గింజంత పరిణామంలో ఆ ప్రకాశం అలా వెలుగుతూ ఉంటుంది. అదే పరమాత్మ, పరమాత్మ వ్యవస్థిత అంటుంది కదా మంత్రపుష్పం. అలాంటి పరమాత్మ ఆ బాహ్యంలో ఉన్న సూర్యుడికి ప్రతిబింబంగా అందరిలోనూ వెలుగుతున్నాడు అని భగవద్గీత బోధిస్తూ, అదేవిధంగా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ అధ్యాయంలో కూడా, యద్ ఆదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అంటాడు కృష్ణుడు. అంటే ఈ సమస్త జగత్తును ప్రకాశింపజేస్తున్న సూర్యుడు తేజస్సు, అలాగే సూర్యుడి నుండి వెలుగొందుతున్న ఆ చంద్రుడి తేజస్సు, అగ్ని తేజస్సు నా తేజస్సే అని తెలుసుకో అంటాడు. అంటే అటు సూర్య తేజస్సైనా, ఇటు చంద్ర తేజస్సైనా, అగ్ని తేజస్సైనా ఉన్నవి మూడే కదండి, సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలం. ఆ అగ్ని, ఆ బ్రహ్మాండంలో ఉన్న అగ్ని మన పిండాండమైన ఈ శరీరంలో రకరకాల అగ్నులుగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఈ మూడు మండలాలకి కూడా అధిపతిని నేనే, అంటే వీటి సోర్స్ నేనే, నా నుండే ఇవి ప్రకాశిస్తున్నాయి అని. అంతెందుకండి, ఉపాస్య దేవత ఎవరైనప్పటికీ, అంటే మనం శివభక్తులం కావచ్చు, విష్ణు భక్తులం కావచ్చు, లేదా శాక్తియులం కావచ్చు, ఎవరైనా కూడా సూర్య మండల మధ్య అంతర్వర్తిగా ఆ దేవత ఉన్నారు అనే భావనతో అర్చించడం, ఉపాసించడం మనకి సనాతన ధర్మంలో ఒక భాగం. ఉదాహరణకి శాక్తేయులు ఉన్నారనుకోండి, అమ్మవారిని సూర్యమండలంలో చూస్తూ ఆరాధిస్తారు. పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ధ్యాయే త్రిపుర సుందరీం అని అమ్మవారిని. అదేవిధంగా నారాయణ్ణి ఆరాధించినప్పుడు సూర్యమండల మధ్యవర్తిత్వంగా ఉన్న ఆ నారాయణుణ్ణి, అదేవిధంగా శివుడే సూర్యుడు అంటూ, ఆ నీలకంఠుడే ఈ సూర్యుడు అని ఇలా రకరకాలుగా సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా వారి వారి ఇష్టదేవతలుగా ఆరాధిస్తూ ఉంటారు. ఇంకొకటి, ఈ సూర్యుడికి డిటర్మినేషన్ ఎంత ఉందో, డ్యూటీ మైండెడ్నెస్, క్రమశిక్షణ అంటే డిసిప్లిన్, ఇవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లు డివోషన్ అండ్ డెడికేషన్, ఎవరి పట్ల డివోషన్ అండ్ డెడికేషన్, మనం సూర్యుని ఏ విధంగానైతే ప్రత్యక్ష దైవంగా ఆరాధన చేస్తూ అతడికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నామో అదేవిధంగా సూర్యుడు కూడా ఈ లోకానికంతటికీ తనను తాను సేవకుణ్ణి అనుకుంటాడు. అనుకొని ఎప్పుడెప్పుడు ఈ జగత్తును వెలిగిద్దామా, ఎప్పుడెప్పుడు వీరికి నా అమృత కిరణ రాశి ద్వారా వెలుగుని, వేడిమిని, ఆరోగ్యాన్ని, సస్యాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని, వనరుల్ని, వర్షాన్ని ప్రసాదిద్దామా అని వేచి చూస్తూ ఉంటాడు. అంతటి భక్తి అతడికి ఈ సృష్టి మీద ఉంది. ఎందుకు ఈ సృష్టి మీద అంతటి భక్తి ఉంది అంటే, పరమాత్మ నుండి వ్యవస్థితమైన ఈ సృష్టి, పరమాత్మ నుండి భిన్నం కానటువంటి కేవల పరబ్రహ్మమయంగా తేజరిల్లుతున్న ఈ సృష్టి పట్ల సూర్యభగవానుడికి అంతటి భక్తి ప్రపత్తులు కూడా ఉన్నాయి. మనం ఎలా అయితే అతనికి ఏవేవో కైంకర్యాలు చెయ్యాలి అనుకుంటామో, అతడు కూడా మనకి నిత్య సేవకుడిగా వెలుగొందాలి, ఆ సేవా తత్పరతని మనలో కూడా అంకురింపజేయాలి అని అనుకుంటూ ఉంటాడు. సూర్యతత్వము అంటే నిత్యము మనకి కనిపిస్తున్న ఒక ప్రేరణాత్మకమైన వ్యక్తిత్వం, ఒక స్ఫూర్తి ప్రదాత. అలాంటి సూర్యభగవాను ఈ రోజుల్లో, అంటే ఎందుకు ఈ రోజుల్లో అంటున్నామంటే, ఈ వేసంకాలం రాగానే మనందరం కూడా వేడిని భరించలేక, ఇంత వేడెందుకుంది, కాస్త తగ్గొచ్చును కదా, భరించలేకపోతున్నామని కొన్ని కొన్ని సార్లు విసుక్కోవడం, లేకపోతే దాన్ని భరించుకోలేక నిందించడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. స్వామి చెప్తారు, ఈ ప్రపంచమంతా ముళ్ళమయం, ముళ్ళమయం లేదా రాళ్లమయం అని నిందిస్తూ విమర్శిస్తూ కూర్చునే బదులు, నువ్వు పాదరక్షలు ధరించడం ద్వారా అనాయాసంగా నీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అంటారు కదా, అలాగా మనకి ఈ వేసంకాలంలో సూర్యప్రతాపాన్ని తట్టుకోలేక విసుక్కోవడము, చీదరించుకోవడం కన్నా అతడి నుండి మనం ఒక సానుకూల దృక్పథంతో ఎలాంటి అనుకూల అంశాలని మనం నేర్చుకోవచ్చు అనేది ఆకళింపు చేసుకుంటే, ఈ వేసవికాలం వేసవి అంతా కూడా మనం ఎక్కడున్నా వేసవి విడిదిగానే భావన చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి పురాణంలో మరొక కథ ఉందండి. అంటే ఇందాక మనం సూర్యభగవానుడంటే సేవ, నిత్యము ప్రేరణ, అందరికీ ఒక మార్గ నిర్దేశకుడు అని చెప్పుకున్నాం కదా. అలా అంటున్నప్పుడు నాకు ఒక గాథ గుర్తుకు వచ్చింది. ఒకనొక సమయంలో జమదగ్ని, రేణుక ఒక చిన్న ఆడుకుంటున్నారు, ఆట ఆడుకుంటున్నారు. జమదగ్ని తాను విల్లు పట్టి బాణాలు వేయడం, ఆ బాణం ఎంత దూరం విసిరివేయబడితే అంత దూరం రేణుకాదేవి పరుగెత్తుకుని వెళ్ళి ఆ బాణాన్ని సేకరించుకుని తిరిగి జమదగ్నికి అందజేయడం, ఇది వాళ్ళు ఆడుకుంటున్న చిన్న ఆట. అలాంటప్పుడు ఏమైందంటే ఒకనొకసారి ఎండ చాలా తీవ్రంగా ఉంది, మహాప్రకాశవంతంగా ఉన్నాడు బాణుడు. ఆ సమయంలో రేణుకాదేవి వెళ్ళిన ఆ తల్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఏమైందా అని జమదగ్ని మహర్షి వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్తే ఆవిడ ఎండ వేడిమికి తాళలేక డస్సిపోయి దాహార్తితో బాగా తాపం చెందుతూ ఒక చెట్టు నీడన విశ్రమించడానికి అక్కడ చెట్లు కూడా లేకపోవడంతో చాలా పరితపిస్తూ అలసిపోయి కనిపించింది. వెంటనే జమదగ్నికి సూర్యుని మీద కోపం వచ్చి అతన్ని శపించడానికి సిద్ధమైపోయాడు. వెంటనే సూర్యుడు తాను ఉన్న పళంగా కిందకి ఒక ఆకృతి దాల్చి వచ్చి వాళ్ళ ఎదురుగా ప్రత్యక్షమయ్యి, నీ భార్య ఈ సూర్య ప్రతాపానికి తట్టుకోలేకపోతే నువ్వేదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. నువ్వు మహా తేజోసంపన్నుడివి, తపశ్శాలివి, మహర్షివి, అలాంటి నువ్వు కూడా ఇలా తొందరపాటు చర్యలు చేస్తే ఎలాగా? దానికేదో తరుణోపాయం చూసుకోవాలి. కానీ లోకానికంతటికీ పరోపకారం చేస్తూ వెలుగును ప్రసాదిస్తున్న నన్నే శపించడానికి సిద్ధమైపోయావు కదా, ఇంతలో నీ ఇంగిత జ్ఞానం ఏమైంది, నువ్వు విచక్షణని ఎలా కోల్పోయేవు అని మృదువుగా మందలిస్తూనే అక్కడ ప్రత్యామ్నాయంగా తన ఎండ వేడిమిని తట్టుకోవడానికి అన్నట్టుగా ఒక గొడుగుని, చెప్పుల జతని తనకు తానుగా సృష్టించి ఈ జమదగ్ని దంపతులకు బహూకరించాడు. కనుక ఈరోజు మనం ఏవైతే వాడుకుంటున్నామో, అంటే ఆ కాన్సెప్ట్, ఆ చెప్పులకి ఈ పాదాలకి రక్షలుగా పాదరక్షలు ధరించాలి, అదేవిధంగా ఛత్రం పట్టుకోవాలి, ఈ శిరస్సుకి మిగిలిన శరీరానికి ఎండ తట్టుకునేలాగా ఒక ఆతపత్రాన్ని పట్టుకోవాలి, గొడుగు వేసుకోవాలి అనే ఈ ఆలోచనని, ఈ విశేషమైన ద్రవ్య రాశిని సాక్షాత్తు సూర్యభగవానుడి చేత లోకానికి అందింపబడింది. ఈ కథ నుండి ఇదేం కేవలం పురాణ గాథ కాదు, ఇది ఒక ఐతిహ్యం, జరిగిన విషయం. దీని నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే ఏ పరిస్థితినైనా కూడా ఆ ప్రతికూల దృక్పథంతో నిందిస్తూనో లేకపోతే ఫలానా ఎవరో కారకులు అని నింద చేస్తూ కూర్చోకుండా ప్రత్యామ్నాయంగా ఆ పరిస్థితిని అధిగమించడానికి మనం ఏ ఏర్పాట్లు చేసుకోవచ్చు అనే దిశగా మన ఆలోచన సారించాలి అని సాక్షాత్తు సూర్యుడే ఉద్బోధించాడు. అంతటి దీక్షాతత్పరుడు, ఒక విచక్షణ జ్ఞానం ఉన్నవాడు సూర్యభగవానుడు. ఇప్పుడు స్వామి, సూర్యుడు బుద్ధి ప్రేరకుడు, చంద్రుడు మనఃకారకుడు, కాబట్టి ఆ సూర్యుణ్ణి రథ సారథిగా జీవుడు చేసుకోవాలి అని విచక్షణకు సంబంధించిన ఒక చక్కని ఆడియో క్లిప్ ని ఇప్పుడు విందాం.
మనసును సాధించక విజయాన్ని పొందినానని అనుకోవటము, ఇది కేవలం ఒక భ్రాంతి. ఈ మనస్సు అనేటువంటిది కేవలం ఒక చంద్రుని వంటిది. ఈ చంద్రుడు అనగా మనస్సు యొక్క ప్రభావము. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు స్వప్రకాశకుడు కాదు. ఇతను ప్రకాశిస్తున్నాడు రాత్రి వేళల యందుంటే ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు, ఎవరాధారం చేత ప్రకాశిస్తున్నాడు? సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుడి పైన పడటం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కనుక సూర్యుని యొక్క ప్రకాశమే చంద్రుని యొక్క ప్రకాశంగా కనిపిస్తూ వస్తుంటాడు. అయితే ఇక్కడ మనం చక్కగా విచారణ చెయ్యాలి. సూర్యుని యొక్క ప్రకాశము దేదీప్యమానంగా ఉంటుంటది, మహాతీక్షణంగా ఉంటుంటది, భరించుకోకూడను, లేవడానికి వీలు ఉండదు. కానీ చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా హాయిగా ఉంటుంటది. ఈ చంద్రుని ఎందుండినటువంటి ప్రకాశము సూర్యుని ఎందుండినటువంటి ప్రకాశము ఒక్కటే అయినప్పటికీ సూర్యుని ప్రకాశం ఇంత తీక్షణంగా ఉండడానికి, చంద్రుని ప్రకాశం అంత చల్లగా ఉండడానికి కారణమేమిటి అనగా మనస్సు అనేటువంటిది అనేక కోరికలతో చేరి తమో గుణంగా ఉంటుండాలి. తమో గుణము లోపల ఎప్పుడు కూడా చీకటిగానే ఉంటుంటాది. అనగా తన కోరికలు తీరినప్పుడు చల్లగా ఉంటాది, కోరికలు తీరినప్పుడు రెస్ట్లెస్ గా ఉంటుంటాది. వేడిగా ఉండదు, వేడిగా ఉండదు. ఈ మనస్సు యొక్క స్వభావం అట్టిది. ఈ మనస్సు యొక్క స్వభావం అరికట్టడానికి ఎవరికి సాధ్యం కాదు. మనసు అనగా ఏమిటి? సంకల్ప వికల్పాత్మకం మనహాని. ఈ సంకల్పములనేటువంటిది ఒక్క క్షణమైన కూడా నువ్వు నిలుపుడుకు వీలు కాదు. సమర్థములో అలలు ఏ విధంగా నిరంతరం కూడాను నిర్విరామంగా జరుపుతూ ఉండదు, అదే విధంగాని మనసు నిరంతరము నిర్వికల్పంగా నిర్విరామంగా తన యొక్క సంకల్పమును కొనసాగుతూ వస్తుంది. కనుక ఇట్టి సంకల్ప వికల్పంతో కూడినటువంటి ఈ మనస్తత్వాన్ని ఎవడు సాధించునో వాడే జయుడు, వాడే విజయాన్ని పొందినటువంటి వాడు.
స్వామి ఆడియో క్లిప్ విన్నారు కదా. విచక్షణ శక్తి అనేది మనిషికి ఎంత అవసరమో చాలా చక్కని ఉదాహరణల ద్వారా, ఉపమానాల ద్వారా స్వామి వివరించారు. మరి ఇన్ని చెప్పుకొని ఆరోగ్యకారకుడైన ఆ సూర్యభగవాను మనం స్తోత్రం చేసుకోకుండానే ఉండిపోతామా? మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, సాంబ పంచాశిక అని. అది సాంబుడు రచించాక సూర్యుడు తానే సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి 12 శ్లోకాలతో తాను ఉపాసింపబడితే ఏ ఏ ఫలాల్ని ఆరోగ్యపరంగాను ఇతరమైన లౌకిక ఫలాల్ని ఎలా అందిస్తాను అని ఒక 12 శ్లోకాల్లో భోజపత్రాల్లో ఇచ్చాడు. అందులో చాలా మటుకు వేదం నుండి గ్రహించిన, అంటే వేద ప్రమాణంగా గల ఆ వేద మంత్రాల నుండి స్ఫూర్తి పొందినవే. ఉదాహరణకి ఈ శ్లోకం చూడండి, ఇది ఒకసారి పరిశీలిద్దాం. ఉద్దన్నద్య వివస్వ ఆరోహంతురాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాసు నాశయ్యతు అన్నారు. అంటే ఎవరైతే నన్ను ఉపాసన చేస్తారో అక్కడ ఆకాశంలో వెలిగిపోతున్న నన్ను ప్రత్యక్ష భగవానుడిగా ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి హృద్రోగము తర్వాత హరిమాణము ఈ రెండూ కూడా ఈ రోగాల నుండి విముక్తుల్ని చేస్తాను. అంటే హృద్రోగము అంటే మామూలు భాషలో చెప్పుకోవాలంటే హృదయ సంబంధమైన వ్యాధులు, హరిమాణము అంటే పచ్చకామరులు ఇతరమైన వ్యాధులు. కానీ వైదిక భాషలో హృద్రోగము అంటే మానసికమైన వ్యాధులు, అంటే బయటికి చెప్పుకోలేని కొన్ని రకాల న్యూనతా భావాలు, మనసుకి సంబంధించి మనస్సుల్ని పట్టి పీడిస్తున్న అవరోధాలు, వ్యాధులు, చెప్పుకోలేని బాధలు ఇవి. హరిమాణము అంటే శరీరానికి వచ్చే రోగాలు. వీటన్నిటినీ కూడా నేను లేకుండా చేస్తాను, అంటే స్వస్థత కలిగిస్తాను, నన్ను ఆరాధించడం వల్ల ఈ రోగాల నుండి స్వస్థత కలిగిస్తాను అని చెప్తున్నాడు సూర్యభగవానుడు. అదేవిధంగా నిమిషార్థేనైకేన ద్వేచ శతే ద్వే సహస్రే ద్వే క్రమమాణ యోజనానాం నమోస్తుతే నాళిన నాథాయ, అంటే తన వేగం ఎంతో చెప్తూ ఒక రెప్పపాటు కాలంలో సగం కాలం, అంటే రెప్ప వేయడానికి ఎంత సమయం పడుతుందో అంత అందులో సగం సమయంలోనే తాను ఎన్ని యోజనాలు ప్రయాణం చేయగలను, అంటే తన కాంతి ప్రసారం ఎంత వేగవంతంగా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో తెలియజేశారు. ఈ శ్లోకంలోని విశేషం ఏమిటంటే ఇది ఎన్నో కొన్ని వేల సంవత్సరాల పూర్వం జరిగిన విషయం, అందిన విషయం అయితే ఈ మధ్యకాలంలో ఈ ఆధునికమైన విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు పరిశీలించి అనేకమైన పరిశోధనలు ప్రయోగాలు నాసా మొదలైన వ్యవస్థల్లో జరిపి ఇదే లెక్కల్ని తేల్చి చెప్పడం నిజంగా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. అదేవిధంగా మన సనాతన సంస్కృతి ఎంత నవనాగరికమైనదో, ఎంత వైజ్ఞానికమైన నేపథ్యం గలదో కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ భూర్జపత్రాల్లో వచ్చిన శ్లోకాల్లో ఇంకా అనేకమైన విషయాలు, అంటే సాధారణంగా మనకి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. స్వామి కూడా ఎన్నో ఉపన్యాసాల్లో చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాత ఇది ఎక్కువ ఉటంకిస్తూ ఉంటారు. ఈ కంటికి సూర్యుడు అధిదేవత. బయట సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే కన్ను మూసుకొని ఉన్నంత మాత్రం చేత గ్రహించలేదు కదా. కంటిలో ఉన్న సూర్యుడు కూడా సహకరిస్తేనే ఆ సూర్యుడు వెలిగిస్తున్న ఇతర వస్తు ద్రవ్యాలని, ప్రాపంచికంగా ఉన్న వస్తువుల్ని ఈ భౌతికమైన కన్ను గ్రహించగలుగుతుంది. ఈ రెండూ కలిసి పనిచేస్తేనే ఆ చూడడము లేదా పశ్యతి అంటే కన్ను గ్రహించడము, ఇంద్రియం అంటే ఈ నయనేంద్రియం లేదా ఈ జ్ఞానేంద్రియం దృశ్యాన్ని గ్రహించడము అనేది జరుగుతుంది. అందుకే ఏదైనా నేత్ర సంబంధమైన రుగ్మతలు వచ్చినప్పుడు వెంటనే సూర్యుణ్ణి ఆరాధించమంటారు. చక్షుర్దేవోమయం పుష్పకందుకం బిభ్రతీం కరై రౌప్య సింహాసనారూఢాం దేవీం చక్షుష్మతీం భజే అని ఇది సూర్యభగవానుడికి సంబంధించిన శ్లోకమే. ఒక వెండి సింహాసనం మీద పూబంతిని పట్టుకొని ఉన్న ఒక రూపాన్ని ధ్యానం చేస్తూ ఈ నేత్ర సంబంధమైన రుగ్మతలు పోగొట్టమని ఆరాధించమని చెప్తారు. అంటే వెండి సింహాసనము అంటే అక్కడ తెల్లని గుడ్డుకి సంకేతం. అదేవిధంగా కదులుతున్న పూబంతి కందుకం అంటే ఒక బంతి ఆకారం, అంటే నల్లని గుడ్డు అటు ఇటు కదులుతుంది కదా, దాన్ని ప్రతీకాత్మకంగా చూపిస్తూ ఈ శ్లోకంలో సూర్య ఆరాధనకి సంబంధించి చెప్పారు. ఇంకొకటి ఇందులోనే ఉన్న మరొక శ్లోకం ఏమిటి అంటే, తిమిరమివ నేత్ర తిమిరం పటలమివాశేష రోగ పటలం నహ కాశమివా వాధినికాయం కలపిత రోగయుక్తాతం హరతాత్. అంటే ఈ కంటికి ఏదైనా ఒక గాఢాంధకారం అలుముకున్నప్పుడు లేదా దీనికి సంబంధించిన రుగ్మత ఏర్పడ్డప్పుడు నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆ నేత్ర సంబంధమైన రుగ్మతని పోగొట్టి తిరిగి వాళ్ళకి ఆ దృష్టిని ప్రసాదిస్తాను అని. మనకి ఆదిత్య హృదయంలో కూడా ఇది కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః అని మరొక రకంగా చెప్పారంటే, కృతజ్ఞుడు కానివాడి కంటి నుండి నేను దూరం అవుతాను, అంటే ఆ సూర్యుడు అనే వెలుగు దూరమవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఎప్పుడైతే మనం మనకు అందుతున్న వాటి పట్ల కృతజ్ఞతని ప్రకటిస్తూ ఉంటామో అంతకాలము కూడా మనకి ఈ కంటికి సంబంధించిన వ్యాధులు రావు. అంటే వయసురీత్యా వచ్చేవి కొన్ని ఉంటాయి, కానీ అకాలంగా కొన్ని సంప్రాప్తిస్తూ ఉంటాయి కొన్ని వ్యాధులు, అవి రాకుండా ఉంటాయని ఇందులో భావం. ఇలాగా సూర్యుడి గురించి అనేకమైన శ్లోకాల్లో మనకి ఎన్నో వైజ్ఞానిక విషయాలు, మన వికాసానికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో పొందుపరచబడి ఉన్నాయి. ఇంకా సమయాభావం చేత మనం చాలా మటుకు వదిలివేస్తున్నాం, కానీ లేకపోతే స్వామి తమ ఉపన్యాసాల్లో సూర్యుణ్ణి ఎంతో గొప్ప ఉపమాన వస్తువుగా, అంటే ఒక పోలిక ఏదైనా చెప్పడానికి, ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం బోధించడానికి సూర్యుణ్ణే ఉదాహరణగా తీసుకొని చక్కగా విస్తారంగా తెలియజేశారు. ఈరోజు ఈ ఇక్కడ నుండి వేసంకాలం మరింత జటిలంగా మరింత ఉధృతంగా ఉండబోతోంది కాబట్టి ఆ వేడిని మాత్రమే గ్రహించడం కాకుండా అతడి నుండి స్ఫూర్తిని కూడా గ్రహించి మనం కూడా అలాగే వెలుగులు విస్తరిద్దాం. ఈ ప్రపంచమంతా ప్రేమ అనే కిరణాలని ప్రసరిద్దాం. జై సాయిరాం.
దివి భువి సర్వే నవ్య జగతి రూపు దిద్ద వెడలి సాయి సూర్యుడై దివ్య భాను తేజుడై దివి భువి సర్వేషుడై నవ్య జగతి రూపు దిద్ద వెడలి సాయి సూర్యుడై దివ్య భాను తేజుడై దివి భువి సర్వేషుడై నవ్య జగతి రూపు దిద్ద వెడలి సాయి సూర్యుడై వెడలి సాయి సూర్యుడై పుడమి తల్లి ధన్యత కై పురాణ పురుషోత్తముడే గుడిగా పర్తిని మలచి కొలుగుతానుండే పుడమి తల్లి ధన్యత కై పురాణ పురుషోత్తముడే గుడిగా పర్తిని మలచి కొలుగుతానుండే విడమరచి వేదాంత సారమెల్ల బోధించే వీడకుండ వేడువాని నీడతాననియే విడమరచి వేదాంత సారమెల్ల బోధించే వీడకుండ వేడువాని నీడతాననియే దివ్య భాను తేజుడై దివి భువి సర్వేషుడై నవ్య జగతి రూపుదిద్ద వెడలి సాయి సూర్యుడై, వెడలి సాయి సూర్యుడై, దర్శనముక యోగము,
దర్శనముక యోగము,
పాపక్షయము, పాపక్షయము, పాద స్పర్శన మందిన చాలు,
స్పర్శన మందిన చాలు,
లేదు మరల జన్మము,
లేదు మరల జన్మము,
దర్శనముక యోగము, పాపక్షయము, పాద స్పర్శన మందిన చాలును, లేదు మరల జన్మము, దర్శనముక యోగము, పాపక్షయము, పాద స్పర్శన మందిన చాలును, లేదు మరల జన్మము, శ్రీ సత్య సాయి చిరునవ్వుతో చేయు పరామర్శయే చాలు, షడ్ దర్శనముల విలువను సగ శ్రీ సత్య సాయి చిరునవ్వుతో చేయు పరామర్శయే చాలు, షడ్ దర్శనముల విలువను సగ దివ్య భాను తేజుడై, దివి భువి సర్వేషుడై, నవ్య జగతి రూపుదిద్ద వెడలి సాయి సూర్యుడై, వెడలి సాయి సూర్యుడై,
వెడలి సాయి సూర్యుడై,
వెడలి సాయి సూర్యుడై,
వెడలి సాయి సూర్యుడై,
వెడలి సాయి సూర్యుడై.